calco sugante degli esseri umani. Veroni Vacchio vuol ricordare? Veroni Vacchio vuol ricordare? Luca sulla terra. Luca sulla terra. Mura c'è il mondo. Luca sulla terra, mura c'è il mondo. Murinci ha lo smancio di cunna. Murinci ha lo smancio di cunna. Antata ha lo c'è. Papa Shamata Minto, Marmont Vishimena. బాప్తిసం పొందవలనని యొర్దాను నదీ ప్రదేశమునంతటా ప్రకటించుచున్నాను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాలం చేయుడి. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెత్తయు పల్లము చేయబడును. వంకర మార్గములు తినవగును, కరుకు మార్గములు నుననివగును. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. అని అరణ్యంలో కేకలు వేచున్న ఒక నిశ్శబ్దము అని ప్రవక్త యెషయా వాక్యముల గ్రంథం ముందు రాయబడినట్టు ఇది జరిగెను. ప్రార్థన చేసుకుందాం. దేవుని ఆత్మ సహాయం కొరకు ప్రార్థిద్దాం. దయచేసి ఇతరుల పట్ల భారం కలిగి ఆ సహోదరులందరికీ కూడా కాంటాక్ట్ దాన్ని తీసుకోవాలని ఆ ప్రభు యొక్క ప్రాణం బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రాణకలి తండ్రి, సర్వాధికారి ప్రభు, ఘనమైన నామానికి స్తోత్రాచరిస్తున్నాం. వ్యాపారమైన కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువా స్తోత్రాలు. మరి అక్టోబర్ మాసం ఇవి రెండో తేదీలోనికి మీరు మమ్మల్ని క్షేమంగా ప్రవేశపెట్టిన మీ కృపాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాజరామికి స్తోత్రాలు. తుదికాల ఆరాధనకి మీ బిడ్డలందరూ ఆశలు వచ్చిండగా ప్రతి ఒక్కరి ఆశను తృప్తిపరచండి. ప్రభువా నాతో మాతో మీరు మాట్లాడమని, మీ మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభు ప్రతి విధమైన శోధన, ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచండి. టెక్నికల్ గా కలిగే ప్రతి విధమైన ఆయా ఇబ్బంది నుంచి ప్రభువా మీకు ఆపదలు దయచేసి సమయం దీవెనకరంగా మార్చమని, నాతో మాతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నా. ప్రతి ఉదయం మీ వాక్యం చేత తృప్తిపరుస్తున్నారు. ప్రతి ఉదయం మీ సన్నిధి చేత మమ్మల్ని తృప్తిపరుస్తున్నారు. ప్రతి సాయంకాలం ప్రభువా మీ సన్నిధిలో ప్రభువా ఆనందించే భాగ్యం ఇచ్చారు. మీ కృపాంతటి బట్టి మీకు పొందనారు. హృదయకాలం మీ సన్నిధిని ఆహ్వానిస్తూ అయ్యా మీరు మాట్లాడితే తప్ప, మీరు బలపరిస్తే తప్ప మా హృదయాలకు మేలు జరగదని మీ సహాయం కొరకే బ్రతమాడుకుంటూ యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందుతున్నారా అందరికీ మన కుమారు యేసు క్రీస్తు ప్రభు శ్రేష్ఠ నామములో యువరికాలకు ఆరాధనకి ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాను. ఈ ఉదయకాలం ప్రత్యేక రీతిలో బాప్తిస్ట్ నుంచి యోహాను జీవితం నుంచి ఆయన జీవితం మాత్రమే కాదు కానీ పరిశుద్ధ లేఖనాల్లో నూతన నిబంధన గ్రంథంలో కొందరు భక్తుల జీవితాల్లో ఎందువల్ల దేవుడు వారిని అంత ఎక్కువగా పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు, ఎందువల్ల వారిని ఆయన మన జ్ఞాపకం ఉంచడానికి వారిని ఐకాన్స్ గా ఉంచి వారిని ఆయన హెచ్చించాడు, ఎలా వారు జీవించారు అన్నది ఆ కొందరి జీవితాలు మనం ధ్యానం చేయాలి. అందులో భాగంగా బాప్టిస్ట్ నుంచి యోహాన్ ఆయన ఆ నూతన నిబంధనలో ఆ ప్రారంభంలో ఆయనే కనబడతారు. ప్రవక్తల్లో ఆ చివరి ప్రవక్త అంటారు, పాత నిబంధన కాల ప్రవక్తల్లో చివరి ప్రవక్తగా యోహాన్ అంటారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడతో కృత నిబంధన చరిత్ర ప్రారంభమైతే ఆయన కంటే ముందు 6 నెలలు పెద్దవాడుగా ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభుకి ముందుగా వచ్చిన పాత్ ఫైండర్ గా, లేకపోతే మార్గాన్ని సిద్ధపరచేవాడుగా, ఆయన కొరకు ప్రజల్ని ఆయతపరిచేవాడుగా ఆయన నుంచి సువార్తలు ప్రారంభమవుతాయి. ఈ నొప్పి సువార్త గాను లూకా సువార్త గాను యోహాను సువార్తలు గాని మొదటిగా యోహాను పరిశుద్ధాత్మ దేవుడు చూపించాడు. యోహాను గారి తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినట్లుగా లేఖనాల్లో మనం చదువుతాం. ఇప్పుడు మనం చదువుతున్న ఈ వాక్యజాలంలో కూడా ప్రభు మార్గాన్ని సిద్ధపరచుది ఆయన త్రోవలు సరాలను చేయుడి అని అరణ్యంలో కేకవేస్తున్న ఒక శబ్దం అని యెషయా ప్రవక్త ప్రవచించిన ఆ ప్రవచన సారాంశము బాప్తిస్మ యోహాను గా మనం చూస్తాం. ఈ ఉదయకాలం ప్రత్యేకంగా ఆయన జీవితాన్ని యోహాను సువార్త మొదటి అధ్యాయము 19వ వచనం నుంచి 37వ వచనాల్లో విశేషమైన సంగతులు రాయబడ్డాయి. యోహాను సువార్త మొదటి అధ్యాయము 19వ వచనం నుంచి 37వ వచనాల్లో యోహాను గురించి చాలా విశేషమైన సంగతులు రాయబడ్డాయి. ఈ వాక్య భాగం నుంచి యోహాను జీవితాన్ని మనం తరచి చూడడానికి ఒక 5 విషయాలు రాసుకుందాం, 5 విషయాలు మన హృదయంలో కదిలిపరచుకుందాం. అందులో మొదటి మాట అంటే యోహాను ఎందుకోసం బ్రతికాడు, ఎలా బ్రతికాడు, ఎందుకోసం పుట్టాడు, ఎందుకోసం చనిపోయాడు, ఆయన పుట్టుకలో ఉన్న విశేషత ఏంటి, ఆయన మరణంలో విశేషత ఏంటి, ఆయన బ్రతుకు ప్రత్యేకత ఏంటి, ఆయన గురించి మనం ఏం తెలుసుకోవాలి అన్నవి చాలా కీలకమైన మాటలు. అందరిలాగే యోహాను పుట్టలేదు. కారణం మనం చదువుకునే లూకా సువార్త మొదటి అధ్యాయంలో ప్రారంభ వచనాలు ఏమంటాయంటే ఆయన తల్లిదండ్రులు ఎలిజబెత్ జకరియా మంచి విశ్వాసులు, అయితే వారికి పిల్లలు లేరు. బహుకాలం గడిచిన వృద్ధుడు, ఇక పిల్లలు పుడతారన్న ఆశ వారికి లేదు. అలాంటి పరిస్థితుల్లో మిరాకులస్ బర్త్, వారి యొక్క నమ్మకత్వాన్ని బట్టి, వారు దేవుడికి చూపించిన భక్తి శ్రద్ధను బట్టి, వారు వృద్ధాత్మ వరకు పిల్లలు లేకపోయినా ఈనాడు సనగడం గనగడం లేని ఆ యొక్క నమ్మకత్వాన్ని బట్టి లూకా సువార్త ప్రారంభ వచనాల్లో ఆయన జీవిత యొక్క విశేషతలు రాయబడ్డాయి, ఆయన పుట్టుక యొక్క విశేషతలు రాయబడ్డాయి. మొదటి అధ్యాయము లూకా సువార్త మొదటి అధ్యాయము 5-6 వచనాల్లో 6 వచనాలు రాయబడింది. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చెప్పునను, న్యాయ విధులు చెప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులే ఉండేది. ఎలిజబెత్ గుడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయేనో, మరి వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులు అన్న మాట రాయబడింది. కనుక భక్తి శ్రద్ధలు కలిగిన తల్లిదండ్రులు, వారు ఎంత ఏ లోపం ఉన్నా, ఎంత అవమానం వారి మీద ఉన్నా సరే దేవుడిని వారు యథార్థంగా ప్రేమించారు తప్ప ఎన్నడు కూడా ఆయన్ని శంకించిన వారు కాదు, నిందించిన వారు కాదు. అలాంటి వారి విశ్వాసాన్ని దేవుడు ఘనపరిచి వారికి ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు బాప్తిస్మ యోహాను వారి గర్భాన ఈ లోకానికి తీసుకుని రావడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఆయన బర్త్ ఆర్డినరీ బర్త్ గా మనం చూడలేము, అది ప్రత్యేకమైన బర్త్, ఎక్స్ట్రాడినరీ రీతిలోనే ఆయన ఎంటర్ అయ్యారు. ఆయన మరణం దగ్గరకు వస్తే ఆయన ఎలా చనిపోయాడో మనం తెలుసు. హేరోదుని బాప్తిస్మ యోహాను తన తమ్ముడు భార్యను ఉంచుకున్నాడన్న విషయాన్ని బట్టి యోహాను ఏమాత్రము ఆయన భయపడక ప్రాణాలు కూడా తెగించి గర్జిస్తాడు, ఇది రాజుగా నీకు తగదు, ఇది రాజ్యానికి మంచి మాదిరి కాదు అన్న మాటను బట్టి హేరోదియ పగబట్టి కుమార్తె చేత రాజుని నెత్తింపు చేసి ఏం కావాలంటే యోహాను తల కావాలని అడిగిస్తాడు. కనుక యోహాను మరణం ఎలా ఉంటుందంటే సడన్ డెత్, అలాగే అది ప్రత్యేకమైనది. హత సాక్షి చిరుచ్ఛేదనం చేయబడ్డాడు, ఆ తల పల్లెల్లో తీసుకుని వచ్చి హేరోదియకి అందించడం మార్కు సువార్త 6వ అధ్యాయంలో రాయబడింది. ఆయన పుట్టుక సామాన్యమైనది కాదు, ఆయన మరణం సామాన్యమైనది కాదు. అలాగే ఆయన బ్రతుకు విధానం కూడా సామాన్యమైనది కాదు. ఎంత ప్రత్యేకమైనది అంటే ఇదే లోకేష్ వార్త మొదటి అధ్యాయము 14-16 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం గురించి గబ్రియేలు దేవదూత కన్య మరియ ముందు ప్రత్యక్షమై ఎలాగైతే ముందుగా ఆయన పుట్టుకను కూర్చిన సందేశం మరియ వద్దకు వచ్చిందో దానికి ముందు దానికి ముందుగా ఎలిజబెత్ విషయంలో యాజకులైన జకరియ వద్దకి దేవదూత రావటం, ఇదిగోని భార్య గుడ్రలేటని ఆమె గర్భం దాల్చింది, ఆమె కుమారుని కంటారు, ఆయనకి వ్యవహారం పేరు పెడతావు, ఆయన ఎలాంటి వాడు అంటే ఒక చిక్కటి ఆలోచించలేని మాట, మనం అందుగా సంతోషించదగిన మాట అక్కడ ప్రస్తావించబడింది. ఏంటదా ఆ మాట 14-16 కలిసి ఉన్నాయి కదా, అందులో మూడో లైన్ చదువుతున్నాను. ఆ పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు అన్న మాట రాయబడింది. ఆయన పుట్టుకతోటే ఆత్మ నింపుతలు కలిగిన వాడుగా ఉంటాడన్నది అక్కడ రాయబడ్డ సారాంశం. రెండవది, ఇస్రాయేలులో అనేకులను ప్రభువైన వారి జీవిత వైపునకు చెప్పును. ఆయన పుట్టుక, ఆయన జనన వెనకాల దేవునికున్న ఒక ప్రణాళికను దేవదూత ముందుగా ప్రవచించాడు. అనేకులను దేవుని వద్దకు నడిపించే సాధనం, అనేక మందిని ప్రభు వైపు తిప్పే సాధనం. ఆ 17 వచనంలో తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టుకు అవిధేయులను దేవుని తట్టుకు తిప్పే ఒక సాధనముగా ఆయన గురించి రాయబడింది. కాబట్టి యోహాను జీవితం చాలా విశేషమైంది, చాలా ప్రత్యేకమైంది. ఆయన తండ్రి యాజకుడు, ఆయన తల్లి యాజక వంశానికి చెందింది. నాటి కాలంలో యాజకులు ఉన్నత వర్గానికి చెందినవారు, అంటే ధనవంతుడు. అలాంటి ధనవంతుల కుటుంబంలో, సంపన్నుల కుటుంబంలో జన్మించిన యోహాను ఎక్కడ ప్రత్యక్షం అవుతాడు? అరణ్యంలో ప్రత్యక్షం అవుతాడు. ఏం బట్టు కట్టుకున్నాడు? తోలి జట్టి మాత్రమే కట్టుకున్నాడు. ఏం తిన్నాడు? అడవి తేనె, అడవి మిడతలు తప్ప అతని ఆహారం విలాసవంతమైన జీవితం కాదు. అంత ధనవంతుల కుటుంబంలో పుట్టిన యోహాను ఎందుకు అరణ్యంలో అలాగా కనబడుతున్నాడంటే, ఆయన జీవితం ఆ దేవుడి యొక్క ఏర్పాటు ప్రకారంగా జరిగింది. దానికి ఆయన సంపూర్ణ విధేయత చూపించిన వాడు, మొహమాటం లేని సేవకుడు, ఆ రాజుని సహితం గద్దించిన వాడు, అనేక మందిని ఆయన ఆయత్తుపరిచిన వాడు, ప్రభుకి మార్గాన్ని సిద్ధపరిచిన వాడు. చాలా విశేషమైన సంగతులు బాప్తిస్మ యోహాను జీవితం నుంచి చూడగలం. అయితే ఈ ఉదయకాల సమయంలో ఆయన జీవితం నుంచి కోర్ వాల్యూస్, ఎందుకోసం పుట్టాడు, ఎలా జీవించాడు, నువ్వు నేను ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సిన ఒక 5 కీలకమైన మాటలు మా హృదయంలో పదిలిపరచుకోవడం కొరకు యోహాను సువార్త మొదటి అధ్యాయము 19 వచనం నుంచి 37 వచనాల వరకు ఉన్న ఆ పోర్షన్ నుంచి మనం రాసుకుందాం. తర్వాత సమయాన్ని చాటాయించుకుని ధ్యానం చేద్దాం. తప్పకుండా దేవుడు మన హృదయాన్ని బలపరుస్తాడు, మనతో మాట్లాడతాడు. అందులో మొదటి మాట, ఆయన దైవాజ్ఞకు సంపూర్ణ విధేయత చూపించిన వాడు అని రాసుకుందాం. బాప్తిస్మ యోహాను దైవాజ్ఞకు సంపూర్ణ విధేయత చూపించిన వాడు అని రాసుకుందాం. చూడండి, 33 వచనం చదువుకుందా. 33 వచనం చదువుకుందా. నేను ఆయనను ఎరగనైతిని గాని నీళ్ళలో బాప్తిస్మించుటకు నన్ను పంపినవాడు. ఆయన జీవితం ఎలా ఉంటదంటే, నేను ఎవరి కోసం జీవించాలి, నేను ఎలా జీవించాలి అన్నకాడ ఆయన ఒకటే, నన్ను పంపినవాడు అన్న మాట దగ్గర. ఎందుకోసం పంపాడో, ఏ ఉద్దేశంతో పంపాడో, ఎందుకొరకు ఆయన శరీర ధరగా ఈ భూమికి వచ్చాడో దాన్ని ఎరిగి దానికి సంపూర్ణ విధేయత చూపించిన వాడిగా మనం యోహాను చూస్తాం. నన్ను పంపినవాడు అని ఆయన కొంచెం మనం బాగా అర్థం చేసుకోవడానికి ఆరో వచనానికి వెళ్ళాలి. ఆరో వచనం మొదటి వ్యాహాన సువార్త మొదటి అధ్యాయము ఆరో వచనంలో ఎవరు పంపారు ఆయన్ని, ఎవరు పంపారు ఆయన్ని, దేవుని వద్ద నుంచి పంపబడ్డ ఒక మనుషుడు, అతని పేరు యోహాను. యోహాను పంపబడ్డాడు, యేసుక్రీస్తు ప్రభు పంపబడ్డాడు. ఆ మాట మాకు ఏం జ్ఞాపకం చేస్తున్నాయంటే, ఏదో గాలికి పుట్టాము, గాలికి తిరిగాము, కాలచక్రంలో చనిపోయాము, బ్రతికినంతక చనిపోవాలి, మరణం ఎప్పుడు వస్తే అప్పుడు మరణించాలి అనుకోవడానికి మనం అసంకల్పితంగా ఏ ఉద్దేశం లేకుండా ఏదో ప్రకృతి చక్రంలో కాలచక్రంలో జన్మించిన వారు కాము. మనం పంపబడ్డవారు, మనం పంపబడ్డవారు ఒక ఉద్దేశంతో, ఒక టాస్క్ తో. ఈ మాట ఏం జ్ఞాపకం చేస్తుందంటే, యోహాను పంపబడ్డాడు, యోహాను పంపబడ్డాడు. అది మాత్రమే కాదు, ఇదే యోహాను సువార్త, యోహాను సువార్త మనం యోహాను సువార్తలో చూడండి రాయబడ్డ యేసుక్రీస్తు ప్రభు కొరకు రాయబడ్డ మాట మనం చూస్తే అక్కడ అదే రాయబడింది. 9వ వచనంలో ఇలా రాయబడింది, 9వ వచనంలో ఇలా రాయబడింది, 9వ వచనం, నిజమైన వెలుగుండెను అది లోకంలోకి వచ్చు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. 14వ వచనంలో శరీరధారిగా వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు కూడా పంపబడ్డాడు. ఇంకా ఈ సత్యం ఇంకా తేటగా యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనంలో రాయబడింది. యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ వచనం అందులో 2వ భాగం, తండ్రి నన్ను పంపిన ప్రకారము అన్నాడు. యోహాను పంపబడ్డాడు, యేసుక్రీస్తు ప్రభు పంపబడ్డాడు. పంపబడ్డారు అన్నప్పుడు వారు ఎక్కడో ఒక ప్లేస్ లో ఉండాలి, అక్కడి నుంచి ఎక్కడికో పంపబడాలి. కాబట్టి బైబిల్ ఏమంటుందంటే, పుట్టిక మన ప్రారంభం కాదు, పుట్టిక మన ప్రారంభం కాదు, లేక మనం అసంకల్పితంగా పుట్టలేదు, మనం ఏ ఉద్దేశం లేకుండా పుట్టలేదు. ఒక ప్రణాళిక చేతనే భూమి మీదకి పంపబడుతున్నారు. యోహాను ఈ సత్యాన్ని ఎరిగిన వాడు, నన్ను పంపిన వాడు అన్నాడు. ఎందుకోసం పంపాడు, ఏ పని మీద పంపాడు, ఏ ఉద్దేశంతో పంపాడు, ఏ కార్యం నెరవేర్చడానికి పంపాడో దాన్ని ఎరిగిన వాడు యోహాను. యేసుక్రీస్తు ప్రభు జీవితం కూడా ఎందుకోసం వచ్చాడు, ఎందుకోసం పంపబడ్డాడో ఆ ఉద్దేశాన్ని ఎరిగిన వాడు. నన్ను దేవుడు ఎందుకోసం పంపాడు అన్నది ఈ ఉదయకాల సమయంలో నువ్వు నేను ఆలోచించాల్సిన కీలకమైన మాట. ఇక్కడ 20వ అధ్యాయం 21వ వచనంలో యోహాను యేసుక్రీస్తు ప్రభు పంపబడమే కాదు, కానీ ఈ విషయం నా విషయం రాయబడింది, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను నిన్ను పంపుచున్నాను. ఆయన మనల్ని పంపాడు, ఆయన మనల్ని పంపాడు. చాలా సార్లు మనం ఉద్యోగంలో భాగంగా క్యాంపులకు వెళ్తాం కదా, కేస్ ఇన్వెస్టిగేషన్ మీద వారం రోజులు, 10 రోజులు, 4 రోజులు, కొన్నిసార్లు అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళాక అక్కడున్న పరిస్థితులకి మనం అలవాటు అవ్వాలి. అక్కడ కొన్నిసార్లు మనమే వంట చేసుకోవాలి, మనమే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ఎప్పుడు రావాలంటే వెళ్ళిన పనవుతే తిరిగి రావాలి, లేకపోతే వచ్చేది లేదు. అది 1 రోజులో అవుతుందా, 1 వారం రోజులు అవుతుందా, 10 రోజులు పడుతుందా, 4 రోజులు పడుతుందా, మొత్తాన్ని వెళ్ళిన పని చేసుకొని తిరిగి రావాలి. కాబట్టి మనం పంపబడ్డవాడు ఏ పనితో పంపబడతాడో మనకు తెలుసు. మన పిల్లల్ని చదువు కోసం చైనా పంపుతాం, ఆస్ట్రేలియా పంపుతున్నాం, ఫిలిప్పైన్స్ పంపుతాం ఉన్నాం. ఎందుకోసం అంత డబ్బులు ఖర్చు పెట్టుకొని, ఎందుకోసం ఈ వీసా పాస్పోర్ట్ ప్రాసెస్ అంతా చేసి, ఎందుకోసం మనం అంత దూరం పంపుతున్నాం అంటే ఒక ఉద్దేశం ఉంది. ఆ చదువు అంతా ముగించుకొని అందులో పాస్ అయ్యి ఆ సర్టిఫికెట్ పొంది తిరిగి సంతోషంగా తిరిగి రావాలి. అదే మాట పరిశుద్ధ లేఖనాల్లో రాయబడుతున్నాయి. యోహాను పంపబడ్డాడు, యేసుక్రీస్తు ప్రభు పంపబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నేను మిమ్మును పంపుచున్నాను అంటున్నారు. మత్తయిసువార్త 28:19 చదివితే, మత్తయిసువార్త 28:19 చదివితే అక్కడ కాబట్టి మీరు వెళ్ళండి అన్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన పంపుతున్నాడు. కాబట్టి మీరు వెళ్ళండి, నేను మిమ్మల్ని పంపుతున్నాను, నేను మిమ్మల్ని పంపుతున్నాను. ఏ ఉద్దేశంతో దేవుడు ఈ డిపార్ట్మెంట్ లోకి మనం పంపించాడు? ఏ ఉద్దేశంతో దేవుడు మనల్ని ఆయా ప్రాంతానికి పంపించాడు? ఏ ఉద్దేశంతో మనం వచ్చాం? అది చాలా కీలకమైనది. ఎప్పుడైతే దేవుడు నన్ను పంపించాడు, ఎప్పుడైతే దేవుడు నన్ను పంపించాడు అన్న సత్యాన్ని మనం మర్చిపోతామో, ఆ సత్యానికి మనం విధేత చూపమో, తప్పకుండా మనం పిల్లరా దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చలేని వారిగా, దేవుని యొక్క
నెరవేర్చలేని వారిగా మనం విఫలమైన వారిగా కనబడతాం. కాబట్టి ఎందుకోసం దేవుడు నన్ను పంపాడు అన్న చాలా కీలకమైన మాట. యోహాను ఆ సత్యాన్ని ఎరిగినవాడు.
యోహాను ఆ సత్యాన్ని ఎరిగినవాడు, నన్ను ఆయన పంపించాడు అన్న సత్యాన్ని యోహాను ఎరిగినవాడుగా ఉన్నాడు. రెండో మాట, యోహాను పంపబడ్డాడు అన్నదానికి అలోబడ్డాడు కంటేనే అరణ్యంలోకి వెళ్ళాడు, అలాగే జీవించాడు, ఆయన ప్రజలను ఆయత్తపరిచాడు, రాజును గద్దించాడు. రెండో మాట, యోహాను తాను ఏమై ఉన్నాడు, తను ఎరిగినవాడు. ఇక నువ్వు ఎవరివి అని అడిగితే చూడండి, మన మూల వాక్యం యోహాను సువార్త 22-23 నువ్వెవరివి, నువ్వెవరివి అన్న ఆ ప్రశ్నకి యోహాను ఎంత ఖచ్చితమైన సమాధానం చెప్పాడు. రెండో మాట, యోహాను తానేమై ఉన్నాడు, ఎరిగినవాడు, తానెవరో ఎరిగినవాడు. 22, నీవు ఆ ప్రవక్తవా అని అడిగగా ఇందు వచ్చినాలో కూడా అది రాయబడింది. ఎవరు నువ్వు? 19, నీవెవడవని అడిగేటప్పుడు యూదుడు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను మద్దకు పంపినప్పుడు అతనిచ్చిన సాక్షి ఇదే. నువ్వెవరు? ఈ ప్రశ్నకి నీకు నాకు సమాధానం కావాలి. నువ్వెవరివి అని అడిగితే నువ్వు సమాధానం చెప్పాలి. నువ్వెవరివి అని అడిగితే నువ్వు సమాధానం చెప్పాలి. ఆ సమాధానం ఎప్పుడైతే మనకు తెలియకుండా ఉంటుందో, ఆ సమాధానం ఎప్పుడైతే మన దగ్గర లేదో, చివరికి మనం ఫీల్ అయినట్టే. ఎవరో, ఎందుకోసం పుట్టావో, ఎందుకొరకు దేవుడు నేను పంపాడో, నీ పట్ల దేవునికి ఉన్న ప్రమాణాలేంటో, నువ్వు చేయాల్సిన కార్యాలేంటో ఎప్పుడైతే నీకు అర్థం కాలేదో, నువ్వు లైఫ్ లో ఫెయిల్ అయిన వాడిగా నిలిపోతా. కనుక ఇక్కడ నీకు ఎవరివి అన్నప్పుడు ఆయన చాలా చక్కటి సమాధానం చెప్తున్నాడు. నువ్వు క్రీస్తువా? కాదు. నువ్వు ఏలియావా? కాదు. నీవు ఆ ప్రవక్తవా అని అడిగగా కానని ఉత్తరం ఇచ్చాను. ఏమో అంటారా? తెలీదు అంట. ఏమో అన్నది కానీ, తెలీదు అన్న మాట కానీ ఆయన సమాధానం కాదు. ఖచ్చితమైన సమాధానం ఆయన చెప్తున్నాడు, కాదు అన్నాడు. కాబట్టి నువ్వు వారు మీరెవరవి, మమ్మల్ని పంపిన వారికి మేము ఉత్తరం ఇవ్వలేను గనుక నిన్ను గురించి నీవేమి చెప్పుకొనిచున్నావని అతను అడిగిరి. మనం అంటాం, నువ్వెవరివి అంటే ఆమె సభించి పెడతారు, నువ్వెవరివి అంటే ఆమె నుంచి పెడతారు, నువ్వెవరివి అంటే నేను కానిశ్చేయను, నువ్వెవరు అంటే నేను హెడ్ కానిశ్చేయను. అవునా? హెడ్ కానిశ్చేయలువా? కానిశ్చేయలువా? ఎస్ఐవా? పుట్టుకతో అలాగే పుట్టావా? చచ్చేదాకా అదే ర్యాంక్ కంటిన్యూ అవుతుందా? మరి ఎట్లా చెప్తున్నావు, ఎట్లా చెప్తున్నావు? మధ్యలో వచ్చింది ఆ ఒకటే, నువ్వెవరివి అంటే మనం చేసే పనిని బట్టి మన ఐడెంటిటీ, మన గుర్తింపు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దైవికంగా నువ్వు ఎవరికన్నా సమాధానం చెప్పాలి. ఆ సమాధానం మన దగ్గర లేకే ఆ అయ్యమయంలో మనం ఉన్నాం. అసలు దేవుడిని ఎందుకు గుర్తించాడు అన్నదాన్ని బట్టి సమాధానం చెప్పు. నువ్వు చేస్తున్న ఉద్యోగం, నువ్వు చేస్తున్న పని నీ ఐడెంటిటీ అని అనుకుంటున్నావు. అయితే అది దేవుడిచ్చిన పన, అది దేవుడి దృష్టిలో అదేనా నీ పట్ల ఉద్దేశం? లేకపోతే నీ కొత్త పోషణ కొరకు, నీ కుటుంబ పోషణ కొరకు, నువ్వు వెతుక్కున్న ఆదాయ మార్గాన్ని, నువ్వు వెతుక్కున్న జీవనోపాధిని బట్టి నేను ఫలానా అని చెబుతున్నావు, మరి పుట్టుకుతూ అలా లేదే, చనిపోయే వరకు అది కంటిన్యూ కావట్లేదే, మధ్యలో వచ్చింది అని పట్టుకొని నువ్వు నేను ఫలానా అని నీ ప్రొఫెషన్ చెప్తున్నావు, దైవికంగా చెప్పు నువ్వు ఎవరివి, ఎందుకు నేను పుట్టించాడు. ఆ మాట వ్యవహారం ఎంత చక్కగా చెప్తాడు. 23 వచ్చిన ఆంధ్రకృతుడు ప్రవక్త ఏషియా చెప్పినట్లు నేను ప్రభు క్రోవ శరాలం చేయుడి అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్పు ఒక నిశ్శబ్దం అన్నాడు. నువ్వు ఎవరివి అంటే నేను ఆయన నోటి మాటను అన్నాడు. నువ్వు ఎవరు అంటే నేను దేవుడు మాట్లాడే సాధనాన్ని అంటాడు. నువ్వెవరు అంటే దేవుడు మాట్లాడే సాధనాన్ని, దేవుడి కొరకు ప్రకటించే సాధనాన్ని, దేవుని కొరకు ప్రకటించే సాధనాన్ని అంటాడు. ఆ మాట ఎంత అద్భుతంగా ఉంటుందో. ఏ దేవుడిని పుట్టించాడో ఆ దేవునికి నువ్వు ఎలా పనికొస్తున్నావు, ఏ దేవుడిని పుట్టించాడో ఆ దేవుడు ఎందుకోసం నేను పుట్టించాడు నీకు అర్థమైందా? మానవుడు తాను సృష్టించిన దైవాన్ని సంతోషపెట్టడం, మానవుడు తనకు జన్మనిచ్చిన దేవుణ్ణి ఆనంద పెట్టడం, దేవుడు ఏమనుకుంటున్నాడో దాన్ని ఎరగటం, దైవికమైన ఏర్పాటులో బ్రతకటం, దేవుని కొరకు ఒక సాధనంగా వాడబడటం, దేవుణ్ణి ప్రకటించి ఒక ఇన్స్ట్రుమెంట్ గా ఒక సాధనంగా ఆయన కొరకు ఉపయోగపడటం. ఆయన అంటాడు నన్ను ఆయన ఒక ఆయన కొరకు ప్రకటించే ఒక కేకలాడు అరణ్యంలో ఎలుగెత్తి రెండు చేతులు గట్టిగా చరిచి చప్పట్లు కొట్టి లేకపోతే ఒక ఏలేసి జనమంతా వెనక తిరిగి చూస్తాడు, ఎవరో పిలిచారు, ఎవరు అరిచారు, అందరు వినండి అని గట్టిగా అరిచి అందరిని అలర్ట్ చేసి అందరిని నీ వైపు తిప్పి అందరికి ఆయన చూపించి అనేక మందిని పగులు తట్టుకు తిప్పి తండ్రుల హృదయాన్ని కుమారులు పట్టుకు తిప్పి అవిధీయులు దేవుని వద్దకు తిప్పి మార్గాలు వంకర మార్గాలు చింపేసుకున్నారు. దేవుడు నియమించిన ఆ మార్గాలు కావు, ఎత్తి పల్లాలు సరిగ్గా లేవు, ఎవరికి నచ్చిన జీవితాలు వారు జీవిస్తున్నారు, ఎలా దొరికితే అలా జీవిస్తున్నారు, ఎవరికి వారు మార్గాలు చింపేసుకున్నారు, ఎవరికి వారు సొంత యజండాల్లోకి వెళ్ళిపోయారు, అలాంటి వాళ్ళందరినీ కూడా రెండు చేతులు చరిచి నీళ్ళ వేసి కేక వేసి అందరినీ ఆయన తట్టుకుంటే ఒక శబ్దాన్ని ఒక కేకను అంటారు. ఎవరు హూ ఆర్ యూ, ఏం చెప్పగలవు, ఏం చెప్పగలవు? పరిశుద్ధ లేఖనాల వెలుగులో ఎందుకొరకు మానవుని దేవుడు పుట్టించాడు, ఎందుకొరకు నిన్ను పుట్టించాడు, ఏం చేస్తే నీ సృష్టికర్త నిన్ను బట్టి సంతోషిస్తాడో, ఏం చేస్తే నన్ను బట్టి నా దేవునికి ఆనందమో, దాన్ని ఎరగడం చాలా అవసరం, దాన్ని ఎరగడం చాలా అవసరం. కాబట్టి వాటికి వెలుగులో మనం ఏమై ఉన్నామో ఎరగడం చాలా అవసరం. మొదటి మాట అతడు ఆ దేవుని ఆజ్ఞకు సంపూర్ణ విధేయత చూపించిన వాడు, నన్ను పంపాడు అన్న సత్యాన్ని ఎరిగిన వాడు. రెండవ మాట నేను ఎవరినో అన్న సత్యాన్ని కూడా ఎదిగిన వాడు. నువ్వు ఎవరివి అంటే ఎంత చక్కటి సమాధానం చెప్పాడు. నేను జకరియ కుమారుణ్ణి, నేను ఎలిజబెత్ కుమారుణ్ణి, నేను పరిశీల వంశానికి చెందినవాడిని, నేను ఫలానా ఊరి వ్యక్తిని, నేను ఫలానా పని చేస్తున్నాను. ఈ మాటలు ఏం చెప్పట్లా, నువ్వు ఎవరు అంటే నన్ను దేవుడు ఎందుకు గుర్తించాడు, ఆ మాటే చెప్తున్నాడు. మనం ఎన్నేదో చెప్పచ్చు కానీ అన్నిటికంటే ప్రాముఖ్యంగా నీ దేవుని దృష్టిలో నువ్వెవరివి, నీ దేవుని దృష్టిలో నువ్వెవరివి, దానికి మన దగ్గర సమాధానం లేదుగా. దానికి పరిశుద్ధ లేఖనాల్లో చాలా చక్కటి విశ్లేషణ రాయబడింది, దాన్ని ఎరగడం చాలా అవసరం, చాలా అవసరం. మూడవ మాట, యోహాను యేసుని లోకానికి పరిచయం చేసిన వారికి కనబడతాడు. యోహాను యేసుని లోకానికి పరిచయం చేసిన వారికి కనబడతాడు, లేకపోతే ఆయన యేసుక్రీస్తు ప్రభు యొక్క సాక్షిగా కనబడతాడు అని రాస్తుంది. జనరల్ గా అందరూ మనం చేస్తున్నది మనల్ని మనం కనపరుచుకుంటాం, మన పేరు మనం సంపాదించుకుంటాం, మన గుర్తింపు మనం కోరుకుంటాం, మన ఐడెంటిటీకి మనం విలువనిస్తాం. నేను ఎవరినంటే ఐఎమ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్, ఐఎమ్ ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్, ఐఎమ్ ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్. నేను చాలా ప్రత్యేకమైనటువంటి, నా డిగ్రీ, నా పీజీలు, నా పిహెచ్డీలు, నా పథకాలు, నా రివార్డ్స్, నా అవార్డ్స్, నా పిల్లలు, నా ఇల్లు, అన్ని దగ్గర నా అన్న మాట నేనే అనే వినిపిస్తుంది, అదే కనిపిస్తారు. యేసుక్రీస్తు ఆ యోహాన జీవితానికి వస్తే నేను ఎవరిది, నేను ఫలానా, నా ప్రత్యేకతలు ఇవి, నా గొప్పతనాలు ఇవి అన్న మాట కనబడదు. నువ్వు ఎవరివి అంటే ఆయన ఏమంటాడు, ఆయన ఏమంటాడు చూడండి, 26-27 వచనాల్లో ఇలా అన్నాడు, యోహాను నేను నెలలో బాప్తిస్మిచ్చుచున్నాను, కానీ నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన ఎరగరు, ఆయన చెప్పిన వాడిని ఇప్పటికైనా నేను యోగ్యుని కానని వారితో చెప్పను. నువ్వు ఎవరు అంటే నేను ఫలానా అని చెప్పకుండా అంటాడు, ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను సరిపోను, నా వెనక వస్తున్నవాడు నాకంటే గొప్పవాడు, ఎలాలో బాప్తిస్మిస్తున్నాను గాని ఆయన ఆత్మలో బాప్తిస్మిచ్చేవాడు. ఏమంటున్నాడు, నువ్వు ఎవరు వెంటే ఏం చెప్తున్నాడు, నేను ఫలానా అని చెప్పాలి, నా కోసం నేను చెప్పుకోవడానికి నేను పుట్ల, నన్ను నేను ప్రకటించుకోవడానికి నేను పుట్ల, నా పేరు సంపాదించుకోవడానికి నేను పుట్ల, నా సొంత రాజ్యాన్ని కట్టుకోవడానికి నేను పుట్ల, నేను పుట్టింది నా సృష్టికర్తను ప్రకటించడానికి, నేను పుట్టింది నా దేవుని లోకానికి పరిచయం చేయడానికి. నేను కాదు, నా వెనక వచ్చిచున్నవాడు, ముందొచ్చింది నేనే, ఐఎమ్ సీనియర్, యేసుక్రీస్తు ప్రభు కంటే నేను సీనియర్, నేను పెద్దవాడిని, యేసుక్రీస్తు ప్రభు నా జూనియర్, ఆయన వెనకొస్తున్నాడు, ఆయన చిన్నోడు, కాబట్టి మీరు నన్ను ఫాలో అవ్వాలి, ఆయన ఫాలో అవ్వడం కాదు అన్నవాడు కాదు, నన్ను ఫాలో అవ్వద్దు, ఆయన ఫాలో అవ్వండి, నేను కాదు ఆయన. చక్కటి మాదిరి, ఎంత చక్కటి మాదిరి, అందరూ మనకు ఫాలోవర్స్ అయిపోయారు. నా ఫేస్బుక్ ఫాలోవర్స్ ఎంతమంది, నా ట్విట్టర్ ఫాలోవర్స్ ఎంతమంది, నా వాట్సాప్ గ్రూప్ నంబర్స్, నా ఫాలోవర్స్ ఎంతమంది, నా ఫ్యాన్స్ ఎంతమంది, మన గ్రూప్ ఆ ఉద్దేశాలు ఎరగిన వారు, దాన్ని మర్చిపోయిన వారు. యోహాను అలాంటి వారు కాదు, నన్ను పంపిన వాడు అని తను పుట్టించిన దేవుణ్ణి ఆయన కేంద్రంగా, తన జీవితాన్ని కేంద్రంగా పెట్టుకుని బతికాడు. నువ్వు ఎవరిది అంటే ఆ క్లారిటీతో ఆయన బతికాడు. నేను ఆయన కొరకు ఎలిగెత్తి ప్రకటించే కేకలు, వాయిస్ నేను, ఆయనకు వాయిస్ నేను, ఆయన మాట్లాడే సాధనం నేను, ఆయన ఏంటో లోకానికి చెప్పే సాధనం నేనని ఆయన తన కొరకు తను మాట్లాడేది. మూడవ మాట ఆయన తనను పరిచయం చేసుకోలేదు కానీ యేసును పరిచయం చేసిన వాడు, యేసును పరిచయం చేసిన వాడు అన్న మాట దగ్గర తను తాను ఎంత చిన్నీకరించుకున్నాడో, ఆయన చెప్పులు మోయటానికి కూడా అన్నాడు. ఎందుకు అంత ఆ దారుణమైన కంపారిజన్ అంటే, అవును ఆరంభి ఆయన చెప్పులు మోయడానికి కూడా నాకు అర్హత లేదు. ఎంతగా యేసుని హెచ్చించాడు, ఎంతగా ఆయన ప్రకటిస్తున్నాడు చూడండి. మొదటి అధ్యాయ 29 వచనంలో మరునాడు యోహాను యేసు తన వద్దకు రాగా, ఇదిగో లోక పాపమును మోసుకుంటూ దేవుని గుర్రపిల్ల, ఎవరు తానా యేస, ఎవరిని చూపించాడు? ఆయన చూపిస్తున్నాడు. ఆయన చూపితే నీకేం గుర్తింపు వస్తుంది? ఆయన చూపిస్తే నిన్ను జనం ఫాలో అవుతారు. ఆయన చూపిస్తే నీకేం పేరు వస్తుంది? నిన్ను చూపించుకోవాలి. ఇదిగో మీరు ఎవరంటే అన్నవాడు కాదు, ఇదిగో ఆయన, ఇదిగో ఆయన. నా వెనుక వచ్చి చిన్నవాడు, ముప్పి వచ్చిన చూడండి చక్కటి మాట ముప్పి వచ్చి, నా వెనుక ఒక మనుషుడు వచ్చి చిన్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు కనుక, ఆయన కనుక నాకంటే ముందటి వాడిని నేను ఎవరి గురించి చెప్పుతున్నావు? ఆయనే ఆయన ప్రముఖమైన వాడు. ఆయన నాకంటే గొప్పవాడు. ఆయన నాకంటే ముందటి వాడు. ఆయన నాకంటే ప్రముఖమైన వాడు. ఆయనే ఈయన. ఎవరు చూపిస్తున్నాడు? యేసును లోకానికి పరిచయం చేస్తున్నాడు. 34 వచ్చి ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం చెప్పింది అన్నాను. ఈయనే దేవుని కుమారుడు, నేను దేవుని కుమారుని అంటలా. ఈయనే నువ్వు క్రీస్తువు అంటే అవును అని చెప్పి ఆయన ఆయన తనకు తను గొప్ప చేసుకోవడానికి ప్రయత్నించలేదు. నేను క్రీస్తుని కాదు. నువ్వు ఏలియాలు అంటే నేను ఏలియాను కాదు. నేను ఏలియాను కాదు. విధంగా అంత చక్కటి మాది ఆయన తను హెచ్చించుకున్నవాడు కాదు, కానీ తన సృష్టికర్తను హెచ్చించిన వాడిగా, యేసు క్రీస్తు ప్రభువును హెచ్చించిన వాడిగా ఆయన మనం చూస్తాం. ఈ మూడు మాటలు ఆయన 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 దేవుని వద్ద నుంచి పంపబడ్డవాడు అని ఎరిగిన వాడిగా ఉన్నాడు. ఆయన దేవుని కేక అని ఎరిగిన వాడిగా ఉన్నాడు. ఆయన యేసు క్రీస్తు ప్రభు యొక్క సాక్షిని అని యేసుని ప్రకటించేవాడిగా ఉన్నాడు. 4 మాటగా యేసు క్రీస్తు ప్రభు గురించి ఏమని ప్రకటించాడంటే, రెండు కీలకమైన మాటలు, చాలా ప్రముఖమైన మాటలు. యేసుక్రీస్తు ప్రభు గురించి నువ్వు నేను ప్రకటించాలి. మనము ఆయన సాక్షులు, మనము ఆయన దూతలు, మనం ఆయన లోకానికి చూపించాలి. యేసును మనం లోకానికి ఏమని ప్రకటించాలో తెలియాలంటే యోహాను యేసును ఏమని ప్రకటించాడు, యేసుని ఎలా చూపించాడు? మొదటి మాట, యేసుక్రీస్తు ప్రభు పాపాలు తీసివేసేవాడిగా ఆయన ప్రకటించాడు. మొదటి అధ్యాయం 29 వచనంలో, ఇదిగో లోక పాపాలు మూసుకొనుకోవు దేవుని గొర్రెల. లోక పాపాలు మూసుకొనుకోవు దేవుని గొర్రెల. యేసు రక్షకు తెలియదు. యేసు అంటేనే రక్షకుడు. ఎవరు రక్షకుడు? దేనికి రక్షిస్తాడు? పాపుల రక్షకుడు. పాపం నుంచి రక్షిస్తాడు. మన పాపాలకు నివృత్తి ఆయనే, మన పాపాలకు ప్రాయశ్చిత్తం ఆయనే, మన పాపాలకు విరుగుడి ఆయనే, మన రక్షణకు మూలం ఆయనే. ఆయనే యేసుక్రీస్తు ప్రభు వలన కలిగిన పాప క్షమాపణను ఆయన ఆయన పరిచయం చేశాడు. 36 వచనంలో కూడా, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అంటాడు. ఆయన గొర్రెపిల్లగా, ఆయన్ని వధింపబడే గొర్రెపిల్లగా, ఆయన పాప ప్రాయశ్చిత్తించేవాడుగా, పాపుల రక్షకుడుగా, పాపుల విమోచకుడుగా ఆయన పరిచయం చేశాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని పరిచయం చేస్తున్నామంటే రోగాలు తీసేసేవాడుగా, అద్భుతాలు చేసేవాడుగా, స్వస్థతలు చేసేవాడుగా, ఆస్తినిచ్చేవాడుగా, అప్పులు తీర్చేవాడుగా, పిల్లల్నిచ్చేవాడుగా యేసుక్రీస్తు ప్రభుని ఎలా పరిచయం చేస్తున్నాం? ఎలా పరిచయం చేస్తున్నాం? ఆయన నమ్ముకుంటే ఆశీర్వాదాలు, ఆయన నమ్ముకుంటే మేలు, ఆయన నమ్ముకుంటే భద్రత, ఆయన నమ్ముకుంటే కాపుదల. యోహాను అలా ప్రకటించాల. ఆయన నమ్ముకుంటే నీ పాపాలకు నివృత్తి, ఆయన నమ్ముకుంటే నీ పాపాలకు ప్రాయశ్చిత్తం, ఆయన నమ్ముకుంటే నీకు విమోచన, ఆయన నమ్ముకుంటే నీకు మోక్షం, రక్షణ. అదే ప్రకటించాడు, అదే ప్రకటించాడు. ఒకటి, ఆయన పాపాలు తీసేసేవాడిగా ప్రకటించాడు. రెండో మాట, 33 వచనాన్ని చదివితే, 33 వచనాన్ని చదివితే, మేము ఆయనను ఎరగలేకని కాని నీళ్లలో బాప్తిస్మిచ్చుటకు నన్ను పంపినవాడు మీరెవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూచుతూ ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మిచ్చువాడని నాతో చెప్పాను. యేసుని ఒకటి గొర్రెపిల్లగా ప్రకటించాడు, రెండు యేసుని ఆత్మ చేత మనం నింపేవాడిగా లేదా ఆత్మ బాప్తిస్మలోకి నడిపించేవాడిగా ప్రకటించాడు. చాలా కీలకమైన మాట. యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి మనం చాలా పొందుకోవచ్చు. అది ఆయన కనికరాన్ని బట్టి మన అక్కర్లు మన అవసరతలు ఆయన తీర్చడానికి సమర్థుడు. ఆయన శ్రీమంతుడు, ఆయన తీర్చలేని, ఆయన ఇవ్వలేని అనేది ఏది లేదు. కానీ ఆయన మనం అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా ఇచ్చేవాడు. మీలో ఏ తండ్రి తన కుమారుడు చేపలు అడిగితే పాములిస్తాడు, మీలో ఏ తండ్రి తన కుమారుడు రొట్టెలు అడిగితే రాత్రి ఇస్తాడు, మీరు మీ పిల్లలకు మనుషులు ఇస్తే నేను ఏమిస్తాను? అందుకంటే ఎంతో శ్రేష్టమైన మంచి ఈవులు ఇస్తాను అన్నాడు. ఏమిస్తాడు ఆయన? ఏమిస్తాడు ఆయన అంత చక్కటి మాట. లూకాసు వార్త 11వ అధ్యాయం, లూకాసు వార్త 11వ అధ్యాయం ప్రారంభవచనాల నుంచి 13వ వచనాల్లో 9వ వచనంలో రాయబడింది, అటువంటి అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడికి ఇవ్వబడును, వెదకు వాడికి దొరుకును, తట్టు వాడికి తీయబడును అన్నారు. ఇంకా ఏం అడగాలి, ఏం దొరుకుతుంది, దేన్ని ఆయన మన కొరకు ఓపెన్ చేస్తున్నాడంటే, ఆయన 13వ వచనంలో అన్నాడు, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిత్యముగా అనుగ్రహించును. మీకు ఏమైనా పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవాలి, ఆత్మ నింపుదల అనుభవంలోకి రావాలి, ఆత్మీయంగా బలపడాలన్న ఆశ ఏమైనా ఉందా? శారీరకంగా భౌతికంగా బలపడాలని ఆశపడుతున్నావా? ఆయన అన్ని ఇవ్వగలడు, కానీ ఆయన ప్రాముఖ్యతను ఇవ్వడానికి ఇష్టపడుతుంది. తన ఆత్మను ఇవ్వాలనుకుంటున్నాడు, తన ఆత్మను ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన ఆత్మనిస్తే మనం ఏమవుతాం? మారు మనసు అనుభవంలోకి నడిపించబడతాం. ఆయన ఆత్మనిస్తే ఏమవుతాం? చచ్చబడతాం. ఆయన ఆత్మనిస్తే ఏమవుతాం? ఆయన పిల్లలం అవుతాం. ఆయన ఆత్మనిస్తే రేపు మనం పొందబోయే ఆ స్వాస్థ్యానికి ఆయనే మనకి అమీగా ఉన్నాడు, సంచకురువుగా ఉన్నాడు. భయాన అంటాం మనం, అడ్వాన్స్ అంటాం. నేను ఈ సైట్ కొంటున్నాను, దానికి రిజిస్ట్రేషన్ కి అడ్వాన్స్ కు 50,000 ఇస్తున్నాను. 50,000 ఇచ్చావు, ఏం చేసావు? ఒప్పందం చేసుకున్నావు, ఆ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యావు. ఆయన మనకి తన ఆత్మను మనకి ఇచ్చాడు, మనం తన ఆత్మ చేత నింపబడ్డాం. మన జీవితం మారింది, మన బ్రతుకు మారింది, మనం మారు మనసు అనుభవంలోకి వచ్చాం, మన సంఘంలో చేర్చబడ్డాం, మనం ఈ ఆయన సంతోషపెట్టి విడుదలగా ఉన్నామంటే దాని అర్థం ఆయన రేపు ప్రత్యక్షంగా కలుసుకోబోతున్నాం. ఆయన రేపు ప్రత్యక్షంగా కలుసుకోబోతున్నాం. చక్కటి ఆత్మను పొందుకుంటే ఎలాంటి స్థితిలోకి మనం వెళ్తామో చక్కటి మాటలు బయట రాయబడ్డాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట చదువుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో ఏలయనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరంలోకి ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందుతుంది. మనమందరము ఒక్క ఆత్మను స్నానము చేసిన వారమైతుంది. ఏమన్నాడు ఆయన? ఎవరైనా సరే ఎప్పుడైతే నువ్వు ఆత్మను స్నానం చేశావో, ఆత్మ బాప్తిస్మంలోకి వచ్చావో, ఒక్క శరీరంలోకి వచ్చేసావు, సంఘంలో చేర్చబడ్డావు, ఆయన కుమారుడు అయిపోయావు. ఆత్మదేవం చేసే కార్యాలు ఏంటి? పాపములు గుర్చి ఒప్పింప చేస్తాడు, నీతిని గుర్చి ఒప్పింప చేస్తాడు, తీర్పును గుర్చి ఒప్పింప చేస్తాడు, నీ గత జీవితం ఏంటో నీకు జ్ఞాపకం చేస్తాడు, నువ్వు ఎంత దూరమైపోయావో నీకు జ్ఞాపకం చేస్తాడు, ఎంత పతనమైపోయావో నువ్వు జ్ఞాపకం చేస్తాడు, ఎంత దగ్గరగా నరకానికి దగ్గరగా శిక్షకు దగ్గరగా పాతాలకు అంచున నువ్వు ఊగిసలాడుతున్నావు నువ్వు చూపిస్తాడు. నీ హృదయ స్థితి ఎంత ఘోరంగా ఉందో నీకు చూపిస్తాడు. ఎందుకు ఏడుస్తావో తెలియదు, ఎందుకు ఎందుకు మారిపోయావో తెలియదు. నిజంగా అంత గొప్ప గ్రహింపులోకి ఆయన నడిపిస్తాడు. యేసు ఏం ఇవ్వాలనుకుంటున్నాడు? నీ పాపాలకు క్షమాపణ. ఆయన గురుతులుగా యోహాను ప్రకటిస్తున్నాడు. యేసు ఏం ఇవ్వాలనుకుంటున్నాడు? దైవాత్మను నీకు ఇచ్చి నిన్ను ఆయన సొత్తుగా మార్చుకోవాలనుకుంటున్నాడు. ఆయన సొత్తుగా మార్చుకోవాలనుకుంటున్నాడు. ఎంత చక్కటి మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:19 కాబట్టి మీరిక మీదట పరజనులు పరదేశులై ఉండక పరిశుద్ధుడితో ఏక పట్టణస్థుడు దేవుని ఇంటి వారు. మనం ఎవరమయ్యామట? దేవుని ఇంటి వారు అయ్యామట. మనం ఎవరమయ్యామట? పరిశుద్ధులతో పాటు సమానమయ్యామట. ఎంత చక్కటి మాట. మనకి ఎంత మాత్రం పరజనులం కాము, పరదేశులం కాము, దేవునికి దూరస్థులం కాము. 22:22 ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలంగా వీళ్ళకు కష్టపడుతున్నారు. ఆత్మ దేవుడు మనల్ని దేవుని నివాసంగా మారుస్తున్నారు. మీ దేహాలు దేవుని వలన అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలంగా ఉన్నదని మీరు ఎరగరా అంటాడు. మొదటి కొరింథీ 3:6 మనం ఆయన ఆలయాలు పోతామా? అవును. ఎలా సాధ్యం? ఇప్పుడు దాకా మన హృదయంలో ఏమున్నాయి? లోకం ఉంది, పాపం ఉంది, మోహం ఉంది, ఉండకూడవన్నీ ఉన్నాయి, దుయ్యాలు ఉన్నాయి, చీకటి ఉంది. ఆత్మదేవుని చేత మనం వాటన్నిటి నుంచి నిర్మించబడి ఆయన నివాసాలకు మారుతాం. మన హృదయంలో ప్రభు ఉంటాడు, మన మాటల్లో దేవుని వాక్యం ఉంటుంది, మన తలంపులో దైవికమైన విషయాలు ఉంటాయి. ఒకప్పుడు వ్యర్థమైనవన్నీ పోయి ఈరోజు పరిశుద్ధమైన నివాసముగా మనం మారిపోతాం ఆత్మ వలన. యోహాను యేసుక్రీస్తు ప్రభువును ఏమని పరిచయం చేశాడు? ఇదిగో ఆయన గుర్రు పిల్ల, నీ పాపాలకు ప్రాయశ్చిత్తం ఆయన. ఇదిగో ఆయన ఆత్మలో బాప్తిస్మిచ్చేవాడు, నీ బతుకును మార్చి నిన్ను దేవుని సంఘంలో చేర్చి దేవుని పరిశుద్ధమైన మందిరముగా కట్టువాడు ఆయనే. ఆయనే యేసుక్రీస్తు ప్రభు గూర్చి, యేసుక్రీస్తు ప్రభువు గూర్చి ఏమని విన్నావు? ఏమని ప్రకటిస్తున్నావు? యోహాను ఏమని ప్రకటించాడు? పరిశుద్ధ లేఖనాలు ఏమని ప్రకటించాయి? ప్రాస్పరిటీ గోస్పెల్, అభివృద్ధి సిద్ధాంతం, అభివృద్ధి సువార్త, ఆశీర్వచనాల బోధ, బైబిల్లో లేని బోధ, మనుషులకు ఇష్టమైన బోధ, జనరంజకమైన బోధ, ప్రజలను వలేసుకునే బోధ. ఆ బోధ మనల్ని ఆత్మీయమైన నాశనములకు నడిపిస్తుంది, ఆత్మీయమైన పతనావస్థకు మనం నడిపిస్తుందని ప్రభు యొక్క ఆ వాక్యాన్ని బట్టి మీ జ్ఞాపకం చేస్తున్నా. చివరి మాట, చివరి మాట, ఆయన ఏం చేశాడు? యేసును గురించి ప్రకటించాడు, ఏమని ప్రకటించాడో మనం చూసాం. ఆయన ఏమి యేసుక్రీస్తు ప్రభు కొరకు ఏం చేశాడు? చక్కటి ఆ మాట 3 యోహాను సువార్త 1:35 చదివితే, యోహాను సువార్త 1:35 చదివితే, మరునాడు మరలా యోహానును అతని శిష్యుల్లో ఇద్దరు నిల్చుండగా అతను నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించి రే ఫాలో మీ అన్నాడా, ఫాలో ద జీసస్ అన్నాడా, నన్ను వెంబడించు అన్నాడా, యేసును వెంబడించండి అన్నాడా, నేను గొప్ప అని తను తాను చెప్పుకున్నాడా, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు గొప్ప అని ఆయన గొప్పతనాన్ని పరిచయం చేశాడా? ఎంత ఆశ్చర్యకరమైన సన్నివేశం అంటే, యోహాను తన శిష్యుల్ని యేసు శిష్యులుగా మార్చాడు. యోహాను తనను వెంబడిస్తున్న వారిని యేసుని వెంబడించే వారిగా చేశాడు. క్రీస్తుని వెంబడించేవారిగా చేశారు. చాలా మోసం, ఫాలో మీ అనేవారు ఎక్కువైపోయారు. నన్ను వెంబడించండి అనేవారు ఎక్కువయ్యారు. జనం కూడా కనిపించిన దేవుని కాదట, కనిపించే మనిషిలో దేవుని చూస్తారు, కనిపించే రాతిలో దేవుని చూస్తారు, కనిపించే చెట్టులో దేవుని చూస్తారు, కనిపించే ప్రకృతిలో దేవుని చూస్తారు, కనిపించే విగ్రహారాధకులు అయిపోయారు. జనం ఎంత భయంకరమైన వారంటే కనిపించే మనిషిని మూసేస్తారు. కనిపించే మనిషిని దేవుడు గాడిదని వాడుకుంటే ఇది గాడిద వాడుకున్నవాడు దేవుడు, దేవునికి స్తోత్రం అనే జనం కాదు. గాడిదకి దండం పెట్టి, గాడిదకి దండేసి, గాడిదకి పశువు పూసి, గాడిదని పూజించే రకం. ఇప్పుడు గాడిద ఏమనుకుంటుందంటే, నేను గాడిదని కాదు, నేను దేవుణ్ణి. గాడిద దేవుడు అయిపోయింది, గాడిద దేవుడు అయిపోయింది. జనం ఎంత ప్రమాదకరమైన వాడు, ఎంత ప్రమాదకరమైన వాళ్ళు. యోహాను అలాంటి వాడు కాదు. నేను అనేవాడు కాదు, కానీ ఆయన వెంబడిస్తున్న వాడిని చూసి నన్ను కాదు ఆయన వెంబడించండి బాగుపడతారు. నన్ను ఫాలో అవుతే మీకేమి రాదు, ఆయన ఫాలో అవుతే ఆయన జీవం, ఆయన జీవం, ఆయన వెంబడించండి. ఏం చేశారు యోహాను వెంబడిస్తున్న ఇద్దరు? యోహాను వదిలిపెట్టి యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించారు. 37వ వచనంలో ఆ మాట రాయబడింది. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసుని వెంబడించిరి అని రాయబడింది. 40వ వచనం ఏమంటుందంటే, యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరులో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరైన ఆంద్రియా. ఎవరనుకున్నారో ఆ ఇద్దరు, ఒకడు ఆంద్రియా, రెండు యోహాను. ఆంద్రియా ఏం చేశాడు? 41వ వచనం, ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మొదట అని ఎందుకు అన్నాడు? ఇద్దరు శిష్యులు కూడా ఏం చేశారంటే, మేము యేసును కనుగొన్నాం, మేము మెస్సయను కనుగొన్నాం, మేము మా దేవుని కనుగొన్నాం, మేము మా రక్షకులు కనుగొన్నాం అన్న ఆ సత్యాన్ని దాచుకోలరా. పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళ సహోదరుని చెప్పారు. అలా చెప్పిన ఆ ఇద్దరులో మొదటి వాడు ఆంద్రియ చెప్పాడు. మొదట ఆంద్రియ ఎవరి దగ్గర వెళ్ళి చెప్పాడు? సీమోను చేతులకు చెప్పాడు. అలాగే ఒకటి వచ్చి, ఇతడు మొదట తన సహోదరుని సీమోను చూసి మేము మెస్సేను కనుగొంటుంది అని అతనితో చెప్పి యేసు నొద్దుకి అతను తోడుకుని వచ్చాను. ఎవరిని తీసుకొచ్చాడు? ఏతను తీసుకొచ్చాడు. యోహాన్ ఎవరిని తీసుకొచ్చాడు? యాకోబుని తీసుకొచ్చాడు. ఇద్దరు నలుగురు అయ్యారు. ఆ నలుగురు యేసుక్రీస్తు ప్రభు 12 శిష్యుల్లో వాళ్ళ కోర్ కమిటీగా కనబడతారు. అందులో ప్రాముఖ్యంగా ఈయనిద్దరు, యోహాను, యాకోబు, పేతురు. బాప్తిస్ట్ నుంచి యోహాను ఎంతమందిని ప్రభు దగ్గర నడిపించాడు? ఇద్దరిని. ఆ ఇద్దరి మీద మిగతా వాళ్ళు వస్తే సంఘం అంతా నడిపించబడింది. ఆయన అనేకులను ప్రభువు తట్టుకు తిప్పుతాడు. ఎంతమంది తిప్పాడు? ఆయన ఇద్దరినే తిప్పాడు. వాక్యం మనకు అదే కనిపిస్తుంది. ఆ ఇద్దరే అనేక మంది తిప్పడానికి కారణమయ్యారు. అందుకే యోహాను దగ్గర మనం నేర్చుకోవాల్సిన మాట, ఆయన 100 మందిని భారీ మీటింగ్ పెట్టి ప్రభుది రండి అని ప్రకటించిన వాడు కాదు. ఇద్దరే, ఒకరే పర్సనల్ సోల్ విన్నర్ గా కనబడతారు. పర్సనల్ సోల్ విన్నర్ గా యోహాను కనబడతారు. దయచేసి ఈ మాట మనం తీసుకుందాం. నేను ముగిస్తున్నాను. బాప్టిస్ట్ నుంచి యోహాను జీవితం వరకు దేవదూతం ప్రకటించిన మాటలు ఎంత అద్భుతంగా ఉన్నా, అతను ఏది యొక్క శక్తిని, ఏది యొక్క ఆత్మను ఆ పుణ్యుకున్నవాడు, అతని పుట్టిని మొదలుకొని ఆత్మచేత నింపబడ్డవాడు, అతడు అరణ్యంలో కేక వేసే శబ్దం, అతడు ప్రభు మార్గాన్ని సిద్ధపరచుకున్నాడు అన్న ఈ మాటలన్నీ ఉన్నాయి. అవన్నీ ఆచరణలోకి వస్తే యోహాను ఆ జీవితంలో తాను ఎవరి చేత పంపబడ్డాడో ఎరిగినవాడు, నన్ను పంపిన వాడు, నేను ఆయన చేత పంపబడ్డాను అన్న సత్యాన్ని ఆయన ఆచరణ తెచ్చాడు. రెండు, నేనెవరినో ఎరిగిన వాడు, నేను దేవుని కేక, నేను నా కోసం చెప్పుకోవడం కాదు, నేను ఆయన కోసం చెప్పాలి, నేను ఆయన కోసం చెప్పాలి. మూడు, నేను ఫలానా అని చెప్పలేదు కానీ నా వెనుక వచ్చేవాడు గొప్పవాడు, ఆయన చెప్పింది ఇప్పుడు అన్నప్పుడు నాకు అర్హత లేదు అని యేసుని గొప్ప చేసి ప్రకటించాడు. నాలుగు, యేసుని గురించి ఏమని ప్రకటించారంటే ఆశీర్వాదాలు మేలును ప్రకటించలేదు కానీ ఆయన మీ పాపాలకు విమోచకుడు, ఆయన ఆత్మచేత నుంచి దేవుని నివాసంగా మారుస్తాడు అని ప్రకటించిన వాడు. చివరి మాట, ఐదో మాట, ఆయన ఎంతమంది నడిపించాడు, కొద్ది మందిని నడిపించాడు, ఆ కొద్ది మంది పొటెన్షియల్ పీపుల్ అయ్యారు, వారు లోకమంతటి దేని వైపు చూశారు. ఆయన వ్యక్తిగత సువార్థకుడిగా, వ్యక్తిగత ఆత్మ సంపాదకుడిగా కనబడతాడు. మరి మీ సంగతి నా సంగతి ఏంటో ఆలోచించుకోవడం మంచిది. మన మాటలు ఎవరి కొరకు, మన కార్యాలు ఎవరి కొరకు, మనం ఎవరిని పరిచయం చేస్తున్నాం, మనం ఎంతమందిని ఆయన వైపు చెప్తున్నాం, మన కొరకు దేవుడు ఏమని సాక్ష్యం ఇవ్వగలడు, ఏమని సాక్ష్యం ఇవ్వగలడు. ఆ మాట మొదటి అధ్యాయము ఆరు వచ్చిన, దేవుడి వద్ద నుంచి పంపబడ్డ ఒక మనుషుడు నేను, అతని పేరు యోహాను, అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్షించుటకు సాక్షిగా వచ్చాను. నువ్వు నేను ఆ వెలుగును గురించి సాక్షి ఇవ్వవలసిన సాక్షిలో మనం ఎవరి కొరకు సాక్ష్యం ఇస్తున్నాం, మనం ఎవరిని పరిచయం చేస్తున్నాం, మన మాటలు ఎవరి గురించి, మన చేతలు ఎవరి గురించో ఏమి ఉండటం చాలా అవసరం. అట్టి కృప ప్రభు మనందరికి దయచేయండి గాక. ఆమేన్.
జీవితం నుండి వాక్యానుసారం బలపరిచి మనం ఏమై ఉన్నాము, మనం చేయవలసిందని వాక్యం ద్వారా మనం హెచ్చరించడం ప్రయత్నిస్తున్నాం సార్. నిరేదన కలిగిన వారు ఎన్నో వాక్యం వరకు ప్రార్థిస్తున్నాము. నిరేదన కలిగిన వారు మా ప్రయత్నం చెప్పబడిన వాక్యం కొరకు మా హృదయంలో చెప్పబడిన విత్తనాలు ఫలించలాగిన అలాగే మహేష్ గారి కుటుంబం కొరకు వారి పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాము. సమయం తీసుకోండి ప్రజలు.
ఇదిగో దేవా, మరి గడిచిన రాత్రి దేవా నాకు మాకందరికి కూడా సుఖమని ఇచ్చారు. అవును తండ్రి, ఇంకో మరొక దినం మరొక వారంలో నన్ను మిమ్మల్ని ప్రవేశపెట్టిన మాకు పట్టండి. మీకే సమస్తున్నాను అయ్యా, రుజునమ్మ చూడలేక ఎంతో మంది దగ్గర చూస్తున్నారు దేవా. మరి నన్ను మమ్మల్ని అయితే మీ ప్రేమ ద్వారా మీరు ఎన్నుకున్నారు అయ్యా. మీ పాదస్వందేవా, మరి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి, మరి తండ్రి మీ పాఠశాలలో ఒక సాక్షులుగా దేవా, మీ శక్తిగా మమ్మల్ని వాడుకుంటూ నిలబెట్టిన దేవా, మీకు సమస్త స్థితిలో మమ్మల్ని మాకు చెల్లించుకుంటున్నాం నైనా అయ్యా. మమ్మల్ని అందరినీ కూడా దేవా సజ్జులతో ఉంచి అయినా జ్ఞాపకం చేసుకున్న దేవా, మా కుటుంబాల పక్షున్న దేవా, మీరు అపవాది శక్తులతో దేవా మరి వ్యాఖ్యమాడుతూ నైనా మమ్మల్ని నైనా నిలబెట్టుకున్న దేవా, మీకే స్థితి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నైనా. ఇదిగో దేవా, మరి దేవా, మరి మహేష్ సార్ గారిని జ్ఞాపకం చేసుకో అయ్యా. మరి సార్ గారికి నైనా మంచి ఆయురారోగ్యం శక్తి బలం దయచేయండి తండ్రి. ఇదిగో దేవా, మరి ఎంతో ఆత్మీయ కలయికలతో దేవా మరి వార్షికోత్సవాలంటూ మరి ఇక్కడ మరి తిరుగుతూ దేవా మరి మరి మీ వార్షిక పరిచర్యలోనైనా పార్టిసిపేట్ చేసుకుంటున్నారు అయ్యా. మరి సార్ గారికి కావాల్సినటువంటి మంచి దేవా మరి ఆయురారోగ్యం దయచేయమని అడుగుతున్నాను దేవా. మరి కుటుంబంలో నెమ్మది సమాధానం సంతోషం దయచేయండి. ఇదిగో దేవా, మరి నా తండ్రి నా ప్రభా, మరి యొక్క తండ్రి ఎక్కడెక్కడో మరి మేము తిరిగి ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి, ఇదిగో దేవా ఒక దగ్గర చేర్చి మీ యొక్క ఆత్మీయ సహవాసం మాకందరికీ దేవా మరి కలగజేసినందులతో మీకు కృతజ్ఞత వందనమని చెల్లించుకుంటున్నాం ప్రభు. అవును దేవా, అలాంటి ఆలోచన జ్ఞానము మరి సార్ గారికి దయచేసిన విధానమును కై వందనాలు స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును దేవా, మరి ఎంతో సమయాన్ని దేవా మరి మేము దేవా మరి మీ సన్నిధిలో గడపలేక మరి తండ్రి ఎంతో వృధా చేసుకుంటున్నాం అయినా. అవునైనా ఈ మాదిరిగా దేవా మరి మరి ఇదిగో ఈ సెల్ కాన్ఫరెన్స్ ద్వారా దేవా మరి మేము మీ సమయాన్ని వెచ్చిస్తున్న విధానముకై కృతజ్ఞతాస్తు వందనములు చెల్లించుకుంటున్నాం నైనా. ఇదిగో దేవా, మరి ఇంకా ఈ యొక్క సెల్ కాన్ఫరెన్స్ ద్వారా నైనా కలవలేక ఎంతమంది బిడ్డలైతే ఉంటున్నారో నైనా, ప్రతి బిడ్డలో దేవా మీ సహవాసంలో సమకూర్చునైనా సమయానికి రాగలుగుతాకు అయినా మరి సమయాన్ని సద్వినియోగపరచుకు సహాయం చేయమని వేడుకొనిచూడా. అవును తండ్రి, ఇదిగో దేవా మరి ప్రతి బిడ్డ కుటుంబంలో దేవా నెమ్మది సమాధానం సంతోషములు దయచేసి నైనా ప్రతి బిడ్డ కూడా నైనా నిన్నారుగా మీ సన్నిధిలోకి చేరు నైనా ప్రభు తండ్రి అంటున్నైనా మరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమ పరిచయకు సహాయం చేయమని వేడుకొనిచున్నాం నైనా. ఇదిగో దేవా, ఇతబడినటువంటి వాక్యమునైనా మరి 30 సార్లుగా 60 సార్లుగా 100 సార్లుగా ఫలింపచేయండి అయ్యా. మరి విన్న వాక్యము విడిచిపెట్టకుండా దైగల మా తండ్రి మా ఇదిగో తండ్రి మీకు వారసత్వం కలిగినటువంటి క్షణంగా అయ్యా మీకు మహిమకరంగా మేము జీవించుకుని సహాయం చేయండి. ఇది ఒక రైతు అంటే ఎగసాని చేసే బిడ్డలము కాక దేవా, మీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకుంటూ మీ మహిమల్లో మమ్మల్ని పిలుచుకుంటున్న దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఇదిగో దేవా, నిన్న వాక్యం మా హృదయాల్లో పదిలపరుచుకుని నేను మీ వాక్యానుసారంగా మీ రక్షణ మార్గంలో మమ్మల్ని నడిపించమని మీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకోమని దేవా మరి నైనా మరి అడుగు చేస్తున్నా మీ సన్నిధిలో. ఇదిగో దేవా, మరి ఈ యొక్క తండ్రి మరి నడిపిస్తున్నటువంటి సార్ గారిని జ్ఞాపకం చేసుకునండి. అలాగే పాటలు పాడిన వారిని, వాక్యము అందించిన వారిని, నైనా మరి విజ్ఞాపన చేసినటువంటి ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశ్రయించి కాటి కాపా నడిపించమని వేడుకుంటున్నా. ఇదిగో దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవా మరి నన్ను కూడా దేవా ఒత్తిడాన్ని మధ్యగాని అయ్యా నన్ను కూడా మీరు మీ పాద సన్నిధిలో నిలబెట్టి నైనా మరి నన్ను కూడా ఎన్నుకున్న దేవా మీకు సమస్త స్థుతి ఘనతమని మా చెల్లించుకుంటున్నా. అవును దేవా, ఇదిగో దేవా మరి పాపల మంది మేము పారదోలక నిలిచిలమని నిందించుక దుష్టులమని దూరపరచుక అయ్యా మీ పాద సన్నిధిలో దేవా మమ్మల్ని అందరినీ కూడా నైనా మరి మీరు ఉంచినైనా మీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకుంటున్న దేవా మీకే స్థితి చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో దేవా, మిమ్మల్ని దేవా సిద్ధపరచనీయకనైనా మరి మీకు మార్గకరంగా దేవా మీ భయభక్తుల్లో మేము జీవించటకు నైనా మరి మీ యొక్క సన్నిధిలో దేవా అంతగట్టమని మేము అయినా జీవించటకు సహాయం చేయమని అయ్యా నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయానికై ఇంటికి వెళ్ళలేని కృతజ్ఞత కాస్త వందనములు చెల్లించుకోండి. వాక్యము నాయన ఫలించండి, మీరు తమ దేవ ప్రార్థిస్తుండగా అయ్యా నాయన ఇదిగో తండ్రి మరి ఒకసారి మహేశ్వరుని యొక్క హస్తాలు కప్పగించుకుంటూ అయినా ఈ యొక్క పాఠశాల చేసినటువంటి ప్రతి బిడ్డను కూడా మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుని బిడ్డలందరికీ కూడా కావలసినటువంటి నిండైన దీవెనలు ఆశీర్వాదములు కుమ్మరించమని మరి ఒక్కసారి మేము కలుసుకున్న పర్యంతము వరకు మీ కృపాక్షేమములతో మమ్మల్ని అందరినీ నిత్యము నిలకడ అందించమని ఈ కొద్ది ప్రార్థనలో సత్యములు మన్నించమని నజరేయుడైన యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచుకుంటున్నాము తండ్రి.
రాజేశ్వర్ వెస్ట్ గోదావరి నుండి రాజేశ్వర్ బ్రదర్ రాజేందర్ బ్రదర్ మీకు ఇవ్వబడిన విజ్ఞాపం గురించి ప్రార్థించండి బ్రదర్, సమయం తీసుకోండి.
కృపగలిగిన దేవ ప్రేమ కలిగిన మా తండ్రి, ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయా రేపటి దినాన శ్రీకాకుళంలో జరగబోతున్న